ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಹರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲೋ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಆಪದಾವಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಧರ್ಮಸ್ವರೂಪಿಣಿಯ ರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ಪಟ್ಟಾಭಿಷಿಕ್ತುಡೆ ಶ್ವೇತಾಸಮೇತಂಗ ರಾಜ್ಯಪಾಲನ ಚೇಸ್ತೂ ಸುಖಪಡಿ ಸುಖಮೀಡಿ ಅನಿ ಶಾಸ್ತ್ರಂ. ತಾನು ಸುಖಿಸ್ತೂ ಇತರಲಕು ಸುಖಮಿವ್ವಾಲಟ. ನುವೇ ಎಪ್ಪುಡು ಅಶಾಂತಿತೋ ಉಂಟೇ ಇತರಲಕು ಶಾಂತಿ ಏಮಿಸ್ತಾವು? ಡಾಕ್ಟರ್ ಗಾರು ರೋಜು ರೋಗಂತೋ ಬಾಧಪಡ್ತೂ ಉಂಟೇ ಇತರಲಕು ಇಂಕ ಪೇಷಂಟ್ಗೆ ವೈದ್ಯಂ ಚೇಸ್ತಾಡಂಡಿ? ಅಂದವಲ್ಲ ರಾಮಚಂದ್ರುಡು ತಾನು ಪ್ರಶಾಂತಮುಗಾ ಸುಖಂಗಾ ಉಂಟೂ ಇತರಲಕು ಸುಖವಿಚ್ಚೇವಾಡು. ಧರ್ಮ ನಾಲ್ಕು ಪಾದಾಲ ವರ್ಧಿಲ್ಲುತ್ತದೆ. ಸೀತಾದೇವಿ ಲೇನಿ ರೋಜುಲ್ಲೋ ಪ್ರಜಲಂದರೂ ಮಬ್ಬುಲು ಪೆಟ್ಟಿನ ಚಂದ್ರುಡ್ಲೇ ಉಂಡೇವಾರು. ಇಪ್ಪುಡು ಸೀತಾಸಮೇತಂಗಾ ರಾಮುಡು ವಚ್ಚಾಕ ಬ್ರಹ್ಮಾನಂದ ಭರಿತುಲೈಪೋಯಾರು ವಾಳ್ಳು. ಚಾಲಾಮಂದಿಗೆ ತಿಳಿಯದು ಕಾನಿ ರಾಮಚಂದ್ರುಡಿಗೆ ಪಟ್ಟಾಭಿಷೇಕಂ ಅಯ್ಯಿನ ತರ್ವಾತ 10,000 ಸಂವತ್ಸರಾಲು ಸೀತತೋ ಕಲಿಸಿ ಪರಿಪಾಲನ ಚೇಸಾಡು. ಆ ತರ್ವಾತ ಇಂಕೊಕ 1,000 ಚಿಟ್ಟ ಚಿವರ್ಲೋ ಸೀತನ ವಿಡಿಚಿಪೆಟ್ಟವಲ್ಸಿ ವಚ್ಚಿ. ಕಾಬಟ್ಟಿ ಈ ಕಷ್ಟ ಒಗಟೇ ಗುರ್ತುಪೆಟ್ಟುಕೊಂಡಾಂ ಕಾನಿ 10,000 ಸಂವತ್ಸರಾಲು ವಾಳ್ಳಿದ್ದರೂ ಕಲಿಸಿ ಉನ್ನಾರು ಅಯೋಧ್ಯರು ಅನ್ನೋ ವಿಷಯ ಮನಗೆ ತಿಳಿಯದು. ಅದು ರಾಮಾಯಣ ಉತ್ತರಕಾಂಡ ಚೆಬುತ್ತದೆ. ಅಟು ಪರಾಶರ್ಲು ವಾರು ಚೆಪ್ಪರು ರಾಮುಡು ಪರಿಪಾಲನ ಚೇಸ್ತೂ ಉಂಟೇ ದಿಗ್ಧಂತುಲ್ ನಿದುರಿಲ್ಚೇ ನಿರ್ಭರತಜಲ್ದೆಲ್ ಭೂಧರಂಬುಲ್ ಮರುದ್ಭುಗ್ ದೇವೇಂದ್ರುಡು ಭೋಗಿನೀರತಿ ಸುಖಂಬುಲ್ ಗಾಂಚೇ. ಆಟ ವಿಡುಪೈ ನಟ್ಲುಂಡೆ ಕೋರ್ಮಂಬು ಭೂಮಂಡಲಾನ್ನಿ ಕೊಂತಮಂದಿ ಮೋಸ್ತುನ್ನಾರು. ವಾಳು ಮೋಸ್ತುನ್ನಾರು ಕಾಬಟ್ಟಿ ಭೂಮಿಲ ಹಾಯಿಗಾ ಉನ್ನದಿ. ಆ ಭೂಮಿನಿ ಜಾಗ್ರತ್ತಗಾ ನಡುಪುತನ್ನ ಮಹಾತ್ಮರು ಕೊಂತರುನ್ನಾರಂಡೋಯ್. ಅಂದ್ರೆ ಒಕರೆವರಂಟೇ ಕೋರ್ಮಾವತಾರಂತೋ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಮೋಸ್ತುನ್ನಾಡು. ವರಾಹಾವತಾರಂತೋ ವಿಷ್ಣುವೇ ಮೋಸ್ತುನ್ನಾಡು. 8 ದಿಕ್ಕುಲ್ಲೋ 8 ಏನುಗಳು ಉನ್ನಾಯಿ. ಈ ಏನುಗಳು ಮಳ್ಳಿ ಭೂಮಿನ ಮೋಸ್ತುನ್ನಾಯಿ. ಅದಕ್ಕೆ ಅಷ್ಟದಿಗ್ಗಜಾಲು ಕೋರ್ಮಮು ವರಾಹಮು. ಇದು ಕಾಕುಂಡ ಕುಲಪರ್ವತಮುಲು ಕೂಡ ಭೂಮಿನ ಮೋಸ್ತುನ್ನಾಯಿ. ಅನಗಾ ಏಮಿಟಿ? పర్వతాల్లో కొన్ని పర్వతాలు ఉండబట్టే భూమి బ్యాలెన్స్ అవుతున్నది. మేరు పర్వతం, వింధ్య పర్వతం, మహేంద్ర పర్వతం ఇలాంటి గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి. అలాగే శ్రీశైల పర్వతం, వెంకటాద్రి ఇవన్నీ కుల పర్వతాలు. ఈ పర్వతాలు కనకపోతే మొత్తం భూమండలం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇవి భూమి అటు ఇటు అయిపోకుండా బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే ఇష్టం వచ్చినప్పుడు మనకి అవసరం వచ్చింది కదా అని కొండల్ని పిండి చేసేయకూడదు. కొండలన్నీ తవ్వేయడం మొదలు పెడితే, నదుల యొక్క ప్రవాహాలు మార్చేస్తే అప్పుడు భూమి తనంతా తానే సర్వనాశనం అయిపోతుంది. భూమి అంతా సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ప్రళయం వస్తుంది. ఈ కుల పర్వతాలు భూమిని కుంగిపోకుండా కాపాడుతున్నాయి. పడవలో ఏది గంగానదిలో వెళ్ళేటటువంటి పడవల్లో ఇటువైపు ఒకండి ఇటువైపు ఒకండి జాగ్రత్తగా కూర్చోబెడతారు, బ్యాలెన్స్ చేస్తారు. లేకపోతే పడవ ఏమవుతుంది, ఒకవైపు ఒరిగిపోతుంది. నాబోటి వాళ్ళు ఇద్దరు కూర్చుంటే ఇంకా తాతగారు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఒకవైపు కూర్చోవాలి బ్యాలెన్స్. అలా ఈ మనుషుల యొక్క సన్నదనాన్ని బట్టి బరువుని బట్టి కూర్చోబెడతారు. అందరూ మళ్ళీ ఒక రకంగా ఉండకూడదు. 100 కేజీలు వాడు ఒక పక్కన కూర్చుంటే, 50 కేజీలు వాడు ఒక పక్కన కూర్చుంటే పడవ ఒకవైపు ఒరుగుతుందనమాట. అలా ఎన్నో పడవలు ఒరిగిపోయాయి అప్పుడప్పుడు. అందులో ఎప్పుడు పడవలు ఏం చేస్తారనమాట, ఇటొకండి ఇటొకండి కూర్చోబెడతారు. పెద్ద పెద్ద ఓడల్ని పక్కన పెట్టండి, అవి లెక్కలేదు కానీ చిన్న చిన్న పడవలు. అలాగే భూమిని కుల పర్వతాలు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అందుకనే ఈ కుల పర్వతాలు కూడా భూమిని మోస్తున్నాయి. కానీ ఇప్పుడు రామచంద్రుడు భూమిని పరిపాలించాక ఇంక భూమికి బరువు లేదు. అంటే అర్థమైందా మీకు? ధర్మాత్ములు భూమిని పరిపాలిస్తే భూమి తేలికైపోతుందిట, పాపాత్ములు భూమిని పరిపాలిస్తే భూమికి భారం ఎక్కువ అవుతుంది. దుర్యోధనుడి పరిపాలన, కంసుడి పరిపాలన కాలంలో ఈ పాపాత్ముల బరువు తట్టుకోలేక భూమి కిందకి దిగిపోయింది. అప్పుడు వరాహస్వామి వారు బెంగపెట్టుకున్నారు, కూర్మావతారంలో ఉన్న విష్ణువు బెంగపెట్టుకున్నాడు. ఇక ఏనుగులైతే ఏది, అష్టదిగ్గజాలైతే కిందకి దిగిపోయేకంగా ఆదిశేషుడు కూడా వంగిపోయాడు. ఇప్పుడు కలియుగంలో అలా ఉందంటే ప్రస్తుతం ఆదిశేషుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఈ పాపాత్ముల బరువు తట్టుకోలేక, ముఖ్యంగా అక్కడ పాత అని పేరు కలిగిన ఒకటి ఉందిలేండి, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి జనాలను తట్టుకోలేక ఆదిశేషుడు కూర్మావతారం, మత్స్యావతారం అన్ని అవతారాలు బాధపడుతున్నాయి. ఇప్పుడు రాముడు ధర్మబద్ధంగా పాలన చేయటం వల్ల అసలు భూమి మీద బరువే లేదు. భూమి హాయిగా ఉంది, దూది పింజలో ఉంది. ఎప్పుడైతే భూమికి బరువు లేదో అప్పుడు ఏమైంది, దిగ్దంతుల్ని దురించే దిగ్గజాలు హాయిగా నిద్రపోవడం మొదలెట్టాయి. ఒక్కనాడు కూడా వాటికి నిద్రలేదటండి బాబు, డ్యూటీలో జాయిన్ అయ్యాక 24 అవర్స్ డ్యూటీ వాటికి. ఇప్పుడు మాత్రం అమ్మయ్య రాముడు పరిపాలిస్తున్నాడు, ఇక మనకేం పర్వాలేదు, మనం భూమిని మొయ్యక్కర్లేదు, భూమి నాశనం కాదనుకుని తేలిగ్గా ఉన్న భూమిని వదిలేసి గాఢంగా నిద్రపోయి. అంటే ధర్మబద్ధంగా పరిపాలన చేస్తే ఈ ఎంతమందికి శుభం ఆలోచించండి. నిర్భరత జందెన్ భూధరంబుల్, కులపర్వతములకు కూడా బరువు తగ్గిపోయింది. మరుద్భుగ్దేవేంద్రుడు భోగిని రతిసుఖంబుల్గాంచే, ఆదిశేషుడికి పెళ్ళయిందన్న పేరే గారు ఎప్పుడు భూమిని పోస్తూ భార్య దగ్గరికి వెళ్ళలేదట. ఇప్పుడు ఈ రాముడి ధర్మమానని లాంగ్ లీవ్ పుచ్చుకొని తన భార్యలతో హాయిగా సుఖంగా తిరగడం మొదలెట్టాడు. వాళ్ళని కాస్త తీసుకుని అప్పుడప్పుడు షికారుకి వెళ్ళాడు. ఇక వరాహస్వామి వారు, ఆయన ఆనందపడిపోయాడు. ఆయనకి కోరల మీద భూమిని మోయవలసిన అవసరం లేకపోయింది, రాముడే మోహిస్తున్నాడు గనక తన ధర్మభారంతో, ధర్మశక్తితో భూమిని రాముడు మోస్తున్నాడు గనక. యజ్ఞాంగ తిర్యగ్దాహంబు శమించే, వీపు మీద కోరల మీద భూమిని మోయడం వల్ల ఆయనకి వేడెక్కువైపోయింది. మీరు ఎప్పుడైనా ఎక్కువ బరువు మోస్తే ఏమవుతుంది, భుజం వేడెక్కిపోతుంది. కావాలంటే చూడండి, పెద్ద పెద్ద గిన్నెలు భుజం మీద పెట్టుకుని కొంత దూరం నడిచాక ఈ గిన్నె పెట్టుకున్న భుజము వేడిగా అవుతుంది. కారణం, ఈ బరువు తట్టుకోలేక ఒరిసిపోయి అది వేడెక్కుతున్నప్పుడు ఉష్ణం పెరుగుతుంది. ఆ బరువు తీసేసామంటే మళ్ళీ ఆ వేడి ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇంతకాలం వరాహస్వామి వారు తన ముట్టి మీద భూమిని పైకెత్తడం వల్ల ముట్టి వేడెక్కింది, ఇప్పుడు ఆ వేడి తగ్గిపోయింది. ఎందుకంటే భూమికి బరువు లేదు కనుక. ఆటవిడుపోయినట్లుండే కూర్మంబు, కూర్మావతారంలో ఉన్న స్వామివారి వీపు మీద భూమి తిరుగుతోంది ఎప్పుడును, ఇప్పుడు దానికి ఆట విడిపోయిపోయి వదిలేసి వెళ్ళిపోయిందట. ఎందుకంటే భూమికి బరువు లేదు కనుక. సమ్యక్ దోర్దండమునన్ ధరాభరము రామక్ష్మావిభుండూనినన్, తన బాహుబలంతో ధర్మ దండం పట్టుకొని రామచంద్రుడు పరిపాలన చేస్తుంటే ఎక్కడ చూసినా ధర్మం తప్ప అధర్మం లేదు గనుక, భూమికి బరువు లేదు గనుక భూమి హాయిగా తిరగడం మొదలెట్టింది. దాంతో భూమిని మోసే వాళ్ళందరికీ సుఖం కలిగింది. అది రాముడి పరిపాలన అంటే. రాముడి పరిపాలనలో ఇంక వేరే వాళ్ళు ఎవరూ భూమిని మోయవలసిన అవసరం లేదు, అంతా ఆయనే మోస్తాడు, అందరి భారము ఆయనే సేకరిస్తాడు. అలా రోజు ఆయన ధర్మంగా పరిపాలిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం పూట వంది మాగతులు, వైతాళికులు, సంగీతం బాగా పాడేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చి పాటలు పాడి రాజా నిద్రలే అంటారు. ఆ లేపడం కూడా ఏదో కంగుము నరిచే దిక్కుమాలిన అలారంలా కాకుండా ప్రేమగా మృదువుగా పలుకుతూ పాడుతూ రాముడిని నిద్రలేపుతారట. నిద్రలేపేవాడు మృదువుగా లేపాలి. లేవరే చూసిన కలరోయ్ నరిస్తే వాడు అడిగిపోతాడు పిల్లాడు. ఆ పిల్లవాడిని ఎలా లేపాలో తెలుసుకోవాలి మనం. రాముడిని వాళ్ళు అలా లేపేవారట. ఎలా లేపేవారు? వీర సౌమ్య ప్రబుద్ధ్యస్వ కౌసల్య ప్రీతివర్ధన జగద్ధి సర్వం స్వపితి త్వయి సుప్తే నరాధిప విక్రమస్తే యథా విష్ణో రూపం చైవ అశ్వినోరివ బుద్ధ్యా బృహస్పతే స్తుల్య ప్రజాపతి సమోహ్యసి. కౌసల్యాదేవికి ఆనందమును కలిగించే రామచంద్ర ప్రభు, నువ్వు సౌమ్యుడివి, మహావీరుడివి, తెల్లవారుతున్నది తొందరగా మెలకు తెచ్చుకో. నువ్వే కనుక గాఢంగా నిద్రపోతే, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా నీవు నిద్రపోతే లోకాలన్నీ నిద్రలో మెలిగిపోతాయి. అంటే మహాత్ములు మెలకుగా ఉంటే లోకాలు మెలకుగా ఉంటాయి, మహాత్ములు ఆరోగ్యంగా ఉంటే మహాత్ములతో పాటు లోకాలు ఆరోగ్యంగా ఉంటాయి. రామచంద్రుడు తెల్లవారుజామున లేచి అందరికీ ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటే వాళ్ళంతా ఆనందపడతారు. రాముడు ఒక్క పూట దుఃఖంతో నిద్రపోతే వాడు తట్టుకోలేరు. అందుకని నీవు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సంధ్యావందనము వంటి ధర్మకార్యములను అనుష్ఠానము చెయ్యి. నీవు చెయ్యకపోతే తక్కిన వాళ్ళు చెయ్యరు. ప్రభువు ఏది చేస్తే పాలకులు అదే చేయడం మొదలు పెడతారు. కాబట్టి ప్రభు నీవులే, నువ్వు సామాన్యుడిగా పరాక్రమంలో విష్ణువువి, అందంలో అశ్వినీ దేవతలతో సమానుడివి, తెలివితేటలలో బృహస్పతి వంటి వాడివి, ఇంకా నీ అపూర్వమైన మేధాశక్తి బ్రహ్మ దగ్గర తప్ప మరెవరి దగ్గర ఉండదు, ఓర్పులో క్షమించడంలో భూమి వంటి వాడివి. భూదేవికి చాలా సహనం, ఓర్పు. మనబోటి వాళ్ళు ఎన్ని పనులు చేసినా, భూమిని తవ్వేస్తున్నా, కొండలు పగలగొడుతున్నా, ఇంకా ఎన్నెన్ని పాపములు చేస్తున్నా భూదేవి ఎంత సహనంతో ఎంత ఓర్పుతో మనల్ని కాపాడుతుందండి. అందుకే ఎవరైనా క్షమించే లక్షణం కలిగిన వాడు ఉంటే అతన్ని భూదేవితో పోల్చేవన్నమాట. రామచంద్రుడికి అంత ఓర్పు, ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ పోన్లే వాడిని క్షమించంటాడు ఆయన. అంతేగాని ఇన్ని తప్పులు చేసావా, నేను సస్పెండ్ చేస్తున్నాను అనేవాడు కాదు పాపం. అందుకే రాముడు అన్నారు ఆయన్ని, ఎంతో పూర్వం ఎంతోమంది మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు, కానీ వారెవరూ నీతోటి సాటి రారు. రాముడంటే రాముడే, రాముడికి సాటి రాముడే, ఇంకెవరూ లేరు. ఇంకెవరినైనా రాముడితో పోలుస్తారు, కానీ రాముడు ఎవరితో పోలుతారు చూడండి. ఇప్పుడు ఎవరన్నా బాగా పరిపాలన చేస్తే రామరాజ్యంలో ఉందంటారు తప్ప రాముడి రాజ్యాన్ని ఇంకో భీమరాజ్యంతో ఎందుకు పోలుస్తారు? పోల్చరు. అందుకే రాముడి రాజ్యం అన్నారు. అది నీవు పరాక్రమంలో సాటి లేనివాడివే కాక యుద్ధంలో తిరుగులేనివాడివి. నీకు అపజయం లేదు, ధర్మం తప్ప అధర్మం లేదు. ఇంతో పూర్వం రావణాసురుడు వంటి వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళు వీరులు అనిపించుకున్నారు, అంత తేలిగ్గా ఎవరి చేతిలో చావకపోవచ్చు. కానీ రావణాసురుడిని తుక్కు కింద చాలామంది కొట్టారు, కానీ రాముడిని కొట్టినవాడు ఎవడు లేడే, రాముడు ఒక్కసారి కూడా ఓడిపోలేదే. కాబట్టి రాముడు అజేయుడు, మహాత్మా లే అనగానే ఆ దివ్య స్తుతులు వింటూ రామచంద్రుడు ప్రొద్దుటే లేచాడు. ఆయన కోసం దంతధావనానికి మంచి మంచి సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పుల్లలు తెచ్చిపెట్టారు. పూర్వం పుల్లలతోటే పళ్ళు తోముకున్నంతకాలం పళ్ళు స్ట్రాంగ్గా రాళ్లల్లా ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం పేస్టు అనే ఒక వేస్ట్ పదార్థము, బ్రష్ అనే ఒక దరిద్రపు హుష్కాకి పదార్థం పెట్టుకున్నాక మన పళ్ళని ఊడిపోయి డెంటిస్టులకి బోల్డ్ డబ్బులు పోస్తున్నాం. చక్కగా పళ్ళు తవ్వుకునేటటువంటి వేప పుల్లలతో పళ్ళు తవ్వుకుంటే, కానుక పుల్లలతో పళ్ళు తవ్వుకుంటే 80 ఏళ్ళు వచ్చిన పళ్ళు ఊడేవి కదండి. 90 ఏళ్ల వాళ్ళు కూడా పూర్వకాలంలో చక్కగా జంతికలు తినేవారు, జంతికలను ఉండేవి లేండి పూర్వం. అవి గొంతికలోకి వెళ్ళినా వాడికి ఏమి అయ్యేది కాదు. ఇప్పుడు జంతికి ఎక్కడ తింటారు ఎవరైనా? 50 ఏళ్ళు వస్తే మెట్లు ఎక్కలేరు, లిఫ్ట్ కావాలి. 30 ఏళ్ళు వస్తే కళ్ళు కనిపిస్తారు. 30 ఏళ్ళు అన్నం కూడా లేదు, 8 ఏళ్ళకే కళ్ళదోడు, 5 ఏళ్ళకే కళ్ళదోళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేత మనం చేయించే పనులు అలా ఉన్నాయి. పూర్వంతటి నుంచి సాయంకాలం దాకా వాట్సాప్ చూసుకుంటూ ఉంటే కళ్ళు పోక ఏమవుతాయండి? 24 గంటలు ఫోన్ చూసేవాడికి కళ్ళు గ్యారంటీగా పోతాయి. టీవీ, ఫోను, ఈ రెండు మనుష్యుల యొక్క దృష్టిని తొందరగా నాశనం చేస్తుంది, చత్వారం తెచ్చిపెడుతుంది. చత్వారం అంటే 4 అన్నమాట. ఏకం, ద్వే, త్రిణి, చత్వారి అంటే 4. ఉన్న 2 కళ్ళకి ఇంకో 2 కళ్ళు పెట్టుకుంటే 4 కళ్ళు. ఏదో 50 దాటాక పెట్టుకున్నారంటే అర్థం ఉంది. 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎందుకంటే ఇంత దుబ్బు కళ్ళతోడు పెట్టుకుని ఇలా చూసుకుంటూ చస్తున్నావు అంటే దానికి గల కారణం చేతులారా, ఆ దరిద్రపు సీరియల్స్ మనం చూస్తున్నాం, వాట్సాప్ చూస్తున్నాం, 24 గంటలు మంచం మీద పడుకుంటాం. వాట్సాప్ చూస్తూ తిండి తిరిగి ఎక్సర్సైజ్ లేకుండా మంచం మీద పడుకుంటే శరీరం పాడైపోతుంది, లావైపోతుంది, కదలలేరు, ఆయాసం వస్తుంది. శరీరం స్థూలంగా ఉండకుండా దాన్ని బాగు చేసుకునే శక్తి మన దగ్గర ఉంది, కానీ మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడమే. కానీ ఆ రోజుల్లో అవి లేవు. కారణం, హాయిగా పళ్ళు పుల్లలతో తోముకోవడం, మంచి సువాసన కలిపినటువంటి ఏవేవి, అరగదీసిన చందనం, జాజి, జవ్వాజి ఇవి కలిపిన నీళ్లతో స్నానం చేసేవారట. పూర్వం ప్రతి వాళ్ళు గుండిగల్లో జవ్వాజి కలుపుకునేవారు, కొంచెం కస్తూరి కలుపుకునేవారు, అరగదీసిన గంధం కలిపేవారు. అప్పుడు ఆ నీళ్లతో స్నానం చేస్తే ఒంటి మీద దుర్వాసన ఎలా ఉంటుందండి? దరిద్రం సబ్బులు కదా ఇవన్నీ కూడా కెమికల్స్. ఈ కెమికల్స్ వల్ల మీకు అంత అనారోగ్యమే. చక్కని నీటితో స్నానం చేసేవారట. అది కూడా ఆయన ఎటువంటిది, కృతోదక శుచిర్భూత, కడవలతో నీళ్ళు ఎక్కడ పెడితే ఆ నీళ్లతో శుభ్రంగా శుచి అయి వచ్చేవాడు. పూర్వం ఒక నియమం ఉన్నది, 10 మంది దగ్గరికి రావాలంటే వాడి శరీరమునకు గంధం పూసుకోవాలి. అది కూడా తెల్లగంధం లేకపోతే రక్తచందనం ఇంకా ఎక్కువ ఇష్టపడేవారు. మీకు ఇద్దరు కూడా భారతంలో చెప్పారు, తెలుపులగు గంధములు. పాండవులు 5 శ్వేతచందనం పూసుకుని మంచి మల్లె పువ్వుల దండలు వెళ్ళలో వేసుకుని అప్పుడు సింహాసనం మీద కూర్చునేవారు. అప్పుడు ఎదురుగుండా కూర్చునేవాడు ఎంత ఆనందపడతాడండి. అప్పుడు పాండవులు చెయ్యెత్తారంటే, ఆశీర్వదించారంటే ఆహా ఏం పరిమళం వచ్చేది. ఏమి చూసినా స్నానాలు చేయరు, చెమట కంపు, వాడి కంపు వాడికి తెలియదో ఏంటో, పక్కవాడికి విసుగొచ్చేస్తుంది అనమాట. నాకు ఈ మధ్యన ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే మొహమాటలా కూడా చెప్పాలనిపిస్తుంది, చెబితే బాధపడతారు. అందరూ శిష్యులే, అందరూ బంధువులే, కావలసిన వాళ్ళే. కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం మనం రాముణ్ణి, ధర్మరాజుని, మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకోవాలి. శరీరం శుభ్రంగా ఉండాలి, దుర్వాసన రాకూడదు, చెమటకంపు రాకూడదు, నోరు దుర్వాసన రాకూడదు, పవిత్రంగా ఉండాలి. కనీసం మీరు ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది కదా అని చెబుతున్నారన్నమాట. శరీరం ఎప్పుడు సువాసనతో ఉండాలి, ఉండాలంటే బాగా తోముకోవాలి, మంచి పదార్థాలతో తోముకోవాలి. దిక్కుమాలిన పెర్ఫ్యూమ్స్ అక్కర్లా, హాయిగా గంధం చక్కగా కొనుక్కుని ఇంత అరగదీస్తే ఆ వచ్చే గంధం చక్కెలా పూసుకుని వచ్చేయండి, ఎంత బాగుంటుంది శరీరం. పూర్వం జడలను ఉండేవి కనుక అందరికీ ఆ జడల్లో ఇలా మల్లె పువ్వులు పెట్టుకునేవారు. అప్పుడు వాడు పక్కన కూర్చుంటే సువాసన వచ్చేది. ఇప్పుడు మెడ లేదు, జడ లేదు, గడకర్రలాగా ఇంత పిలకేసుకుని ఎవడు మగో ఎవడు ఆడో తెలియదు. దానివల్ల ఏమవుతుంది, అందులో కొప్పులు పువ్వులు ఉండవు. ఆ పువ్వులు లేకపోవడం సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? పేలు, వాసన, దుర్వాసన. దానివల్ల ఏమవుతుంది, ఉండ జుట్టు ఊడిపోతుంది, విగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి రామచంద్రుడిని ఆదర్శంగా తీసుకుని శుభ్రంగా స్నానం చేయాలి. శరీరం అంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని పూలదండలు వేసుకుని అప్పుడు ఆయన వశిష్ఠ ప్రముఖ మహర్షుల దర్శనానికి వచ్చాడు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు ఇటువంటి పుణ్యాత్ములంతా రామదర్శనానికి వచ్చారు. వీరందరితో పాటుగా రాముడు సభలో కూర్చునుండగా విభీషణుడు తన పరివారంతో వచ్చాడు. సుగ్రీవుడు, కామరూపులైన వానరులు వచ్చారు. ఇలా అందరూ వచ్చారు. వేదాలు చదువుకున్నవాడు, చదువుకుని వాళ్ళు అందరూ వచ్చారు. అప్పుడు రామచంద్రుడు ఏమన్నాడు, ఏడాది ఇంచుమించుగా గడిచిపోతోంది, నేను పట్టాభిషేకం చేర్చుకున్నాను, నాకు పట్టాభిషేకం అయ్యి ఇంచుమించుగా 1 సంవత్సరం కావస్తున్నది. ఇంతకాలం మీరందరూ ఇక్కడే ఉండిపోయారు, మీ మనస్సులో ఉన్న కోరిక నాకు తెలుసు, వెళ్ళలేరు కానీ వెళ్ళాలి. అడగలేక రామా నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నావు, అయినా మా రాజ్యాలకు వెళ్ళాలి కదా, కాస్త సెలవిప్పించు అని మీలో కొందరు మనస్సులో మధుర పడుతున్నారు. అటువంటి వాళ్ళని ఇక నేను సాగనంపాలి అని ముందుగా మిథిలాధిపతి అయిన జనక మహారాజుని దగ్గరికి పిలిచాడు. అందరిలోకి పెద్దవాడు మామగారు కదా, మామగారు తండ్రి కంటే ఎక్కువ అని శాస్త్రం. ఎందుకంటే తన వంశాన్ని నిలబెట్టడానికి పిల్లనిచ్చాడు కనుక. రాముడిని చూచి అదే నేర్చుకోవాలి మనం. దశరథుడు లేడు ఆ సమయంలో, మామగారే తండ్రి. అందుకని మొట్టమొదట ఆయన నమస్కరించింది ఎవరికి? సభ మొత్తంలో అంటే వైదేహం మిథిలాధిపం, మిథిలా నగరమును పరిపాలిస్తున్న విదేహ రాజుగారు జనక మహారాజు గారికి వినయముగా నమస్కరించాడు. రాముడు పరమాత్మ అయినప్పటికీ మామగారు దేవుడితో సమానం కనుక ఆయనకు నమస్కరించాడు. భవాన్హి గతిరవ్యగ్ర భవత పాలిత వయం భవతస్తేజసోగ్రేణ రావణో నిహతోమయ. అసలు రాముళ్ళు అంటే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ ఉంటారా అనిపిస్తుందండి నాకు. మహాత్మా, నీ వల్ల నా అయోధ్యా సింహాసనం నాకు దక్కింది, నీ తేజస్సు వల్ల రావణుణ్ణి నేను చంపాను. ఇది క్లుప్తంగా రాముడు అన్నమాట. అసలు మాట వరుసకైనా మిథిలా నగర రాజుగారు రాముడికి యుద్ధంలో సాయం చేశాడా? కానీ నీ తేజస్సు వల్ల రావణుడు నా చేత చంపబడ్డాడు అంటాడేమిటినా? మనకేమైనా కొంతైనా ఆలోచన రావాలి కదా. మళ్ళీ వినండి, భవత తేజస ఉగ్రేణ, ఉగ్రమైన నీ తేజస్సు వల్ల, నీ తేజస్సు చాలా గొప్పది, ఆ గొప్ప తేజస్సు వల్ల మయా నా చేత రావణ రావణుడు నిహత చంపబడ్డాడు. నీ తేజస్సు వల్ల రావణాసుడు చచ్చాడు అంటే ఏమిటి? అంటే నువ్వు ధర్మాత్ముడివి, మహాధర్మస్వరూపుడివి, ధర్మాత్ములలో తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సు ఉంది కాబట్టే సీత నీకు కూతురయ్యింది. సీత అంటే కాంతిస్వరూపిణి. ఈ సీత నా భార్య కాకపోతే ఈ సీతని రావణాసుడు అపహరించేవాడా? సీతని రావణుడే అపహరించకపోతే నేను లంకకు వెళ్ళేవాడిని, వాడిని చంపేవాడిని. కాబట్టి సీత వల్ల రావణుడు తెచ్చాడు. ఆ సీత నీ కూతురు, నీకెందుకు కూతురయ్యింది? నీ దగ్గర తేజస్సు ఉంది కనుక, నీ ధర్మం వల్ల అంతటి లక్ష్మి నీకు కూతురుగా వచ్చి లోకకంటకుడైన పరమ పాపాత్ముడైన రావణాసురుణ్ణి నేను చంపగలిగాను. మనం అనుకుంటాం కానీ మనకి తెలియకుండానే మన వెనకాతలు కొన్ని శక్తులు నడుపుతాయి. ఆ శక్తుల గురించి తెలుసుకోవాలి. అందుకే రాముడు అంత మాట అన్నాడు. ఇక్ష్వాకు వంశస్థులకు, మిథిలానగర రాజులకు మధ్యలో గొప్ప సంబంధం ఏర్పడింది, పరమధర్మాత్ముడమైన నీ వల్ల కదా మేమంతా గృహస్థాశ్రమంలో ప్రవేశించాం. ఇక నీవు నీ రాజ్యానికి వెళ్ళు. నీ సంబంధం, నీ బాంధవ్యం, నీ ధర్మం, నీ స్నేహం, నీవిచ్చిన కానుకలు సాటి లేనివి. అయినా మామగారివి, తండ్రితో సమానుడివి గనక నీకు కొన్ని రత్నాలు ఇస్తున్నాను, ఈ రత్నాలు సేకరించి వెళ్ళన్నాడు. ఎప్పుడు మామగారి దగ్గర పుచ్చుకోవడమే కాకుండా కాసిన రత్నాలు కూడా పట్టుకెళ్ళన్నాడు. ఈ ప్రయాణంలో భరత శత్రుఘ్నులు నీకు సాయపడతారు. అనగానే ఆయన ఎవరున్నాడు తెలుసా? అయోధ్య వల్లభ, నీ దర్శనమే అందరికీ ఆహ్లాదం కలిగిస్తుంది, దానికి తోడు నీ వినయ స్వభావం ఇంకా గొప్పది. అసలు నేనేం చేశాను? అంతా నీదే శక్తి. లక్ష్మీనారాయణులు మీరు, సీతారాములంటే. కాబట్టి మీరు ఎవరి సంబంధం లేకుండానే లోకాలను సృష్టిస్తారు, పోషిస్తారు, పాపాత్ములని నాశనం చేస్తారు. అయినా నేను నీ మాట కాదనకూడదు. నువ్వు అన్నీ నాకు అంటగట్టావు అంటే అర్థం ఏంటి? ఈ శక్తి అంతా నాదన్నావు. ఆ శక్తి నీకే తిరిగి సమర్పిస్తున్నాను. ఇక నాకు రత్నాలు ఆభరణాలు ఇస్తున్నానన్నావు, అవన్నీ సేకరిస్తున్నాను. ఇస్తే అల్లుడు కాదనకూడదట, అందుకని సేకరిస్తున్నాను. కానీ అవేం చేస్తున్నాను? మళ్ళీ నా కూతురికి కానుగ్గా ఇచ్చేస్తున్నాను. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అన్నీ పుచ్చుకుంటానన్నాడు, కానీ ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకున్నది ఈ కూతురే. అందుకని దుహిత్రే తాని వైరాజన్ సర్వాణ్యేవ దదామిచ, అవన్నీ నేను పుచ్చుకుంటాను. కాబట్టి అల్లుడు మామగారికి ఏదైనా ఇచ్చినా ఆయన ఏమి చేసుకుంటాడు? మళ్ళీ వాళ్ళ అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఇది తెలివైన అల్లుడు చేసే పనిట. అందుకని అల్లుడు గారు ఇచ్చారు, మళ్ళీ కూతురిగా తిరిగి వెనక్కి వచ్చేసిందిట. ఎంత అందమైన కట్టాలండి, ఇవన్నీ వింటే ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. మీరందరూ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. మామగారు, అందులో సీత వంటి కూతురు తప్ప ఆయనకు వేరే కొడుకులు కూడా లేరు. కాబట్టి ఈ మామగారు ఆస్తి మళ్ళీ తిరిగి కొడుకులు అంటే అల్లుడికే. అయినా అల్లుడు గారు మళ్ళీ మామ పుచ్చుకో అన్నాడు. ఆయన పుచ్చుకుంటానన్నాడు, పుచ్చుకొని అలా పుచ్చుకొని ఇదిగో అమ్మాయి నువ్వు పుచ్చుకో అన్నాడు. మళ్ళీ అమ్మాయికి వస్తే రాముడివే. అలా ఉండాలన్నమాట సంబంధ బాంధవ్యాలంటే. తదనంతరం ఒక శుభముహూర్తంలో జనక మహారాజు గారు ప్రయాణమై వెళ్ళాడు. ఆయన్ని భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పొలివేరదాకా సాగరం పేరు వెనక్కి వచ్చేశాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రాముడు భరతుని మేనమామ యుధాజిత్తుని పిలిచాడు. యుధాజిత్తు, నువ్వు మాకు మేనమామవి, భరతుడికి మేనమామ అంటే నాకు మేనమామే, నీవు చాలా కాలంగా ఇక్కడే ఉండి మాకు సేవ చేస్తున్నావు, కేకయ్య మహారాజు మీ నాన్నగారు పెద్దవాడు నీ కోసం బెంగపెట్టుకుంటాడు, అక్కడ నీ భార్యలు నీ పిల్లలు అందరూ ఇంకా రాలేదు, సంవత్సరం ఇంచుమించుగా కావస్తున్నది, అయోధ్యలో ఎలా ఉందో వాతావరణం అని కొంచెం దుఃఖితులవుతూ ఉంటారు, కాబట్టి నీవు కూడా ప్రయాణానికి సంసిద్ధుడమై మీ ఊరు వెళ్ళిపో, నీ ప్రయాణానికి నేను అంగీకారం చెబుతున్నాను. మా లక్ష్మణుడు నీకు రకరకాల ఆభరణాలు సంపదలు ఇవన్నీ ఇస్తాడు, అవన్నీ పుచ్చుకుని నువ్వు మీ నగరానికి వెళ్ళు. ఎంత ధర్మాత్ముడు మీరు, భరతుడికి మాకు అందరికీ ఎంతో సాయం చేశావు. నేను విన్నాను, ఏం విన్నాను, లంకానగరం మీదకి దండయాత్రకి రాముడు వెళ్ళాడు, రాముడికి సాయం కావాలి కాబట్టి సైన్యంతో మీరందరూ రండి అని మా భరతుడు కొంతమందికి కబురు పెట్టాట, అందులో నువ్వొకడివి. అది వినగానే సైన్యంతో నువ్వు వచ్చావని విన్నాను. అంటే లంకానగరానికి అవసరమైతే మన సైన్యాన్ని పంపుదాం, రాముడికి సాయం చేద్దామని మీరందరూ ఖాయంగా అనుకున్నారు, అది మీ సద్బుద్ధి, ఇంతటి ఉపకారం మీరు చేశారు కాబట్టే, మీరు రాకపోయినా మీ సహకారం మాకు అందినట్టు అయ్యింది, మీ మంచితనం వల్లే మేము విజయం పొందాం కాబట్టి ఈ కానుకలు తీసుకుని వెళ్ళు అనగా, మహాత్మా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది, నీవు చెప్పినట్టే నేను తిరిగి మా ఊరు వెడతాను, కానీ మా కోరిక వర్ణించు, అక్షయమైన సంపద రత్న ఆభరణాలు ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, ఇవన్నీ మళ్ళీ నేను మేనమామను కనుక మీకే ఇస్తున్నాను, మేనల్లుళ్ళకి మేనమామ ఇవ్వచ్చు, పుచ్చుకున్నది నాదే కనుక నా సంపద నీకు ఇస్తున్నాను, నీ దగ్గరే ఉంచన్నాడు. మళ్ళీ రాముడు ఇచ్చాడు, వెనక్కి పుచ్చుకున్నాడు, తప్పట్లేదు, అది రాముడు ఇచ్చిన ఎవరు పుచ్చుకోవట్లేదు, వెనక్కి ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే రాముడి కరుణ చాలు వాళ్ళకి. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని అందుకని త్యాగరాజు అన్నాడు. రాముడిచ్చే నిధి కంటే రాముడి సన్నిధి కావాలట ప్రతివాడికి. ఆ రోజుల్లో సన్నిధి చాలన్నారు, ఇప్పుడు నిధి చాలనుకుంటున్నారు పాపం పిచ్చాడు. ఆ తర్వాత యుధాజిత్తు గారు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాశీరాజ్యానికి ప్రభు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్రతర్దనుడు. ప్రతర్దనం కాశీపతి పరిష్వజ్యేదమబ్రవీత్. కాశీనగరాన్ని పరిపాలిస్తున్న ప్రతర్దనుడనే ప్రభువుని దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నాడు గాఢంగా. చెప్పకుండా ఇక్కడ కొత్త విషయం చెప్పారు మనకి. ఏమిటది, రాముడు కాశీరాజు ప్రతర్దనుడిని కౌగిలించుకుని, మిత్రమా మనిద్దరం కలిసి ఒకప్పుడు గురుకులంలో చదువుకున్నాం, మనిద్దరం మిత్రులం అన్నాడు. అంటే రాముడు కొంతకాలం చదువుకున్నాడుగా గురుకులంలో, వశిష్ఠుడు గురుకులంలో చదువుకున్నాక విశ్వామిత్రుడు కొన్ని విద్యలు ఇచ్చాడు, అది వేరే విషయం, కానీ ముందు చదువుకోవడం అంతా వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు. ఆ కాలంలో ఈ కాశీరాజు గారు కూడా రాముడితో కలిసి చదువుకుని రాముడికి క్లాస్మేట్ అయ్యాడు. ఆయనంత అదృష్టవంతుడు, రాముడికి మిత్రుడు అన్నమాట. నువ్వు నేను ఒకటే, అరమరికలు లేకుండా చదువుకున్నాం గురుకులంలో, కాశీనగరం అత్యంత పవిత్రమైనది, నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా పవిత్రమైన నీ వారణాసీపురానికి వెళ్ళిపో. తద్భవాన్ అద్య కాశేయ పురీం వారాణసీం వ్రజ. వారాణసి నగరానికి తిరిగి వెళ్ళు. ఎందుకు అడమంటానంటే, వారణాసిలో ఉన్న పౌరులు నీలాంటి మహానుభావుడి పరిపాలనకి దూరమై బెంగపెట్టుకుంటున్నారు, మా రాజు ప్రతర్దనుడు చాలా గొప్పవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, మహాత్ముడు, అటువంటి వాడు లేకపోతే కాశీనగరంలో మళ్ళీ ధర్మం ఉండదు, పైగా నిరంతరం శివపూజ చేసే మహాత్ముడైన విశ్వేశ్వరుడికి అర్చన చేయకుండా ప్రతర్దనుడు ఏనాడు మంచినీళ్ళు తాగడు, అన్నం ముద్ద తినడు, అంతటి నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి కాశీనగరాన్ని జాగ్రత్తగా చూసుకో. నాకు కూడా కాశీనగరం అంటే చాలా ఇష్టం, అందుకే గంగానదిని దాటుతున్నప్పుడు కాశీనగరాన్ని చూచి దర్శనం చేసుకుని పూజించాను, అవకాశం ఉన్నప్పుడు కాశీకి నేను తిరిగి వస్తాను అని పలికి గాఢంగా తన మిత్రుణ్ణి సింహాసనం మీద నుంచి లేచి వెళ్ళి కౌగిలించుకుని ఎన్నో కానుకలు ఇచ్చి పంపాడు. అన్ని కానుకలు ఇస్తే ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఈ కానుకల కంటే నువ్వు కౌగిలించుకున్న కానుక చాలా గొప్పది, నీ పరిశ్రమంగా నాకు ఆభరణమని ఈ కానుకలు తిరిగి రాముడికి ఇచ్చేశాడు. ఆ తర్వాత రాముడు 300 మంది రాజకుమారుల్ని దగ్గరికి పిలిచాడు. భరతుడు, రాముడికి సాయం చేద్దాం, లంకానగరం మీదకి దండయాత్రకి వెడదాం, మీరందరూ మీ సైనికులతో రండి అని కౌరు పెట్టాట. అలా కౌరు పెట్టగానే ఈ ప్రతర్ధనుడు, యుధాజిత్తు మొదలైన వాళ్లతో పాటుగా 300 మంది మహారాజులు సైన్యంతో వచ్చారు. వాళ్ళంతా ఎప్పుడో రాముడు లంకానగరం మీదకి దండయాత్రకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 1 ఏడాది పావు పైగా అక్కడే ఉండిపోయారు. అందుకని వాళ్ళందరినీ పిలిచి, మీరు ఎంత గొప్పవాళ్ళండి, భరతుడు పిలవగానే నా మీద ఉన్న అభిమానంతో, భరతుని మీద ఉన్న ప్రేమతో నాకు సాయం చేయడానికి అవసరమైతే లంకానగరానికి యుద్ధానికి వెళ్ళి రావణుడిని చంపడానికో వాడి చేతిలో చావడానికో సిద్ధపడి వచ్చారు. కాబట్టి మీరు ఆత్మీయులు, మీ వంటి వారిని నేను గౌరవించి తీరాలి. మీ అందరికీ సకలమైనటువంటి ఆభరణాలు ఇస్తున్నాను, ఇవి పుచ్చుకొని మీ ఇళ్ళకి వెళ్ళండి. ఇప్పటికే చాలా కాలమైంది కనుక మీ బంధువులు, పుత్రులు, ఇంకా మీతో సంబంధం కలిగినటువంటి వాళ్ళు, నగరవాసులు బాధపడుతూ ఉంటారు. అనగా వాళ్ళన్నారు, మహాత్మా, ఎంతకాలం ఉన్నా మాకు కొత్త చోట్ల ఉన్నట్టు అనిపించటం లేదు, ఎందుకంటే రోజు నిన్ను చూస్తున్నాం మేము, మా ఊరు వెడితే మళ్ళీ నీ దర్శనం అవుతుందా. అయోధ్యకి నువ్వు వచ్చి పట్టాభిషిక్తుడు అయిన రోజున మా అందరి కళ్ళు మిరుమిట్లు కొలిపోయి ఆనందపడిపోయాం మేము. మా జీవితంలో అటువంటి సన్నివేశం చూడలేదు. మేము పట్టాభిషేకం చేయించుకున్నాం, ఏదో తప్పనిసరి రాజులు మేము, కానీ నీవు రాజాధిరాజువి, చక్రవర్తివి, ధర్మాత్ముడివి. భూలోకంలో చాలామంది రాజులు ఉండవచ్చు, ఈ రాజులు ఎవరు నీకు సాటిరారు. రాజంటే రామరాజే. మహాత్మా, మేమంతా ముక్తకంఠంతో నిన్ను ప్రశంసిస్తున్నాం. అసలు మేము నిన్ను ప్రశంసించాలి, నువ్వు మమ్మల్ని పొగుడుతావు. ఏదో మా సహకారం చేసినట్టు మేమేం చేసాము, వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నాం, నీ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఎంతకాలం ఉన్నా మాకేమీ తనివి తీరడం లేదు, వెళ్ళిపోవాలనిపించట్లేదు, అయినా వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాం అని ప్రయాణానికి అంగీకరించి రాముడిచ్చిన కానుకలు స్వీకరించి ప్రయాణమయ్యారు. వెళుతున్నప్పుడు దారిలో అనుకున్నారు వాళ్ళు, ఏది ఇళ్ళకు పోతాం. తమ తమ నగరాలకు వెళ్ళిపోతూ రాజకుమారులు 300 మంది తమ సైనికులతో వెళుతూ, ఆహా, రాముడి ప్రేమే ప్రేమ కదా, రాముడి పట్టాభిషేక వైభవమే వైభవము కదా, అటువంటి రాముడి కోసం మనం ఏమీ చేయలేకపోయాం. రాముడే కనుక లంకానగరానికి రమ్మనుంటే వెళ్ళే యుద్ధం చేసేవాళ్ళం, యుద్ధంలో రాముడికి సాయం చేస్తూ శరీరానికి గాయాలైతే అప్పుడు కదా మన కాయం పవిత్రమైన కాయమయ్యేది. అంటే రాముడి కోసం ప్రాణం ఇవ్వాలి, లేదా కనీసం 2 కత్తిదెబ్బలన్నా తినాలి, ఏమీ లేకుండా కూర్చుండిపోయాం మనం. అసలు మనం అందరం వెళ్ళుంటే రావణాసురుడు మన దెబ్బకి చచ్చేవాడు. కారణం, జై శ్రీరామ్ అంటూ మనం యుద్ధం చేస్తే రాముడి కంటే రామనామం గొప్పది కనుక మనం వాడిని చంపేసేవాడు. అయినా మనకు ఆ భాగ్యం దొక్కుతుందా? రావణుడికి రాముడి చేతిలో చచ్చే యోగం ఉంది, మనలాంటి వాళ్ళ చేతిలో చచ్చే యోగం ఉందా అనుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయారు వాడు. అంటే ఎవరికి వాళ్ళకి రాముడికి సాయం చేయాలనిపిస్తోంది. ఏమంటే ఆనాడు అంతమంది రాజులు రాముడి కోసం ప్రాణం ఇవ్వాలనుకున్నారు, మనలాంటి వాళ్ళని రామాలయం కోసం ఆమాత్రం చేయలేంటండి. ఇప్పుడు రామాలయం కోసం మనం చేయవలసిన పనులను మనం చేసాం, ఇప్పుడిక మధురలో కృష్ణాలయం కోసం మీరు సిద్ధులు అవ్వండి. మీరంతా కృష్ణ కృష్ణ చెప్పండి, చెప్పినట్టుగా ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. ఈ మంత్రం మళ్ళీ మధురలో కృష్ణాలయం మనకు వచ్చేదాకా జపం చేయండి. తక్క మనం ఎవరితోనికి వెళ్ళాం, మన మంత్రం మనం చేసుకుని మన ఆలయం మనకి రావాలని కోరుకుంటున్నాం, దానికి కృష్ణుడు సాయం చేయమని మంత్రం చేసుకుంటున్నాం, అదేం తప్పు కాదు కదా. కాబట్టి హాయిగా మంత్రానుష్ఠానం చేయండి, దానివల్ల మనకి మన ఆలయం మనకి దక్కుతుంది. భగవంతుడు అనుగ్రహించి భారతదేశంలో ఉన్న మన ప్రాచీన ఆలయాలన్నీ మనకు దక్కడానికి మనం చేయవలసింది ఆ పరమాత్ముడిని శరణు కోరడం, ఈ మంత్రానుష్ఠానం చేయటం. ఇప్పుడు రామచంద్రుడు ఇలా అందరినీ పంపించేసిన తర్వాత ఆఖరిగా సుగ్రీవుడిని దగ్గరికి పిలిచాడు. సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, వానరులు అందరూ వచ్చాక హనుమంతుడిని, అంగదుండి చెరోవైపు తొడలో కూర్చోబెట్టుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రాముడు. హనుమంతుడిని, అంగదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అది కదా రాముడి ప్రేమ అంటే. అసలు హనుమంతుడు ఎవరు వేయగలరండి? హనుమంతుడు రాముడిని ఊపులు పెట్టుకుని పోశాడు, కానీ రాముడు చాలా తేలిగ్గా తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అంగదంచ
మహాబాహుం అంకమారోప్య వీర్యవాన్ హనుమంతం చ నృపతి ఇక్ష్వాకూణాం మహారథః రామః కమలపత్రాక్షః సుగ్రీవో యదమబ్రవీత్.
ఇలాంటి వింటూ ఉంటే మన శరీరం కగురుపాటు గురి కాదు. రామచంద్ర ప్రభు సకలలోకేశ్వరుడు ఒక తొడ మీద హనుమంతుణ్ణి, మరొక తొడ మీద అంగదుణ్ణి కూర్చోబెట్టుకుని దగ్గరికి తీసుకుని ప్రేమగా నిమిరి, ఆ తర్వాత పద్మాక్షుడైన రామచంద్రుడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు, సుగ్రీవ ఈ అంగదుడు ఈరోజు నుంచి నీ కొడుకు, ఎప్పుడు వాడు నీ పుత్రుడే, జాగ్రత్తగా చూసుకో. హనుమంతుడు నీకు ఆంతరంగికుడైన మంత్రి, వీరిద్దరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకు. ఈ ఇద్దరు నాకు కూడా పూజార్హులు. ఏ రాజంటాడండి ఈ మాట? వాలి తప్పు చేస్తే చంపాడు, కానీ వాలి కొడుకుని అంత ప్రేమగా చూసుకున్నాడు రాముడు, ధర్మస్వరూపుడు గనక. ఈతడు నాకు పూజార్హుడు అన్నాడండి ఆయన. పూజాం త్వత్కృతే అర్హతో వివిధాం పూజాం త్వత్కృతే వై హరీశ్వర. ఈ ఇద్దరిని నువ్వు జాగ్రత్తగా పూజించు, నాకు పూజార్హులే వీళ్ళు. ఇలా పలికి వాళ్ళకి రకరకాల ఆభరణాలు మెడలో వేసి ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి పిలిచి అతన్ని కౌగిలించుకుని అతనికి ఆభరణమిచ్చాడు. హనుమంతుడు అంగదుడు వీళ్ళు రాముడిచ్చిన గొలుసును మెడలో వేసుకుని తగదగదగ వెలిగిపోయారు. ఆ తరువాత ఆయన నీలుడు, నలుడు, కేసరి, కుముదుడు, గంధవాదనుడు, సుషేణుడు, పనసుడు, వీరుడు, మైందుడు, ద్విబిదుడు, జాంబవంతుడు, గవాక్షుడు, వినతుడు, ధూమ్రుడు, సలీముఖుడు, ప్రజంగుడు, సన్నాదుడు, దరీముఖుడు, దదిముఖుడు, ఇంద్రజానుడు, వీళ్ళందరినీ పిలిచాడు వానర వీరుల్ని. కపివరులారా, మీరంతా మహానుభావులు, నాకు చాలా సాయం చేశారు. ప్రాణములకు తెగించి లంకానగరమునకు వచ్చి రావణునితో యుద్ధం చేసి గాయాల పాలయ్యారు. మీలో కొందరు మరణించి ఇంద్రానుగ్రహంతో మళ్ళీ బ్రతికిన వాళ్ళు. ఇంతటి ఆప్తమిత్రులు వీరు. మీరంతా సుగ్రీవుడిని జాగ్రత్తగా చూసుకోండి, ఆయన మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటాడు. ఈ సుగ్రీవుడు అదృష్టవంతుడు, తన కోసం ప్రాణమిచ్చే మీలాంటి వానర వీరుల్ని పొందాడు. తన యజమాని కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారని అంటారు కానీ పైకి, గురువుగారు మీకోసం ప్రాణం ఇస్తామన్న వాళ్ళని చాలామంది చూసాం. ప్రాణం అక్కర్లా, 500 అడిగితే మళ్ళీ కనపడ్డు, మళ్ళీ 2 రోజులు కనపడ్డు. ఇప్పుడు కలియుగం ఇది, కానీ నిజంగా వీళ్ళంతా ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఆయన కోసమునా కదా. ఇందులో చాలామంది వానరులు చచ్చిపోతే కదా, అప్పుడు ఇంద్రుడిని పిలిచి ఆఖరణ రామచంద్రుడు అమృత వర్షం కురిపించి వాళ్ళందరినీ బతికింపజేశాడు. బతుకుతామో లేదో తెలియదు వాళ్ళకి, కానీ బతికారు అది వేరే విషయం, కానీ ప్రాణం ఇచ్చారా లేదా. ఇటువంటి సేవకులను పొందిన సుగ్రీవుడు నిజంగా ధన్యాత్ముడు అని పలికి వారందరికీ అమూల్యమైన రత్నాభరణములు ఇచ్చాడు, గౌరవించాడు, భోజనాలు పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళందరితో కలిసి పాల్గొన మాసం దాకా గడిపాడు. శిశిర ఋతువులో 2వ మాసం అంటే పాల్గొన మాసం వరకు ఉన్నాడు. రాముడు చైత్రమాసంలో పట్టాభిషిక్తుడయ్యాడని చెప్పుకున్నాం, ఇప్పుడు పాల్గొన మాసం వచ్చింది అంటే కరెక్ట్గా 1 ఇయర్. ఇంతపూర్వం కూడా ఏడాది అన్నారంటే అందులో అందరూ ఇంతకుముందే వచ్చి కూర్చున్నారు. మీకు ముందే చెప్పాంగా, జనక మహారాజు, యుధాజిత్తు, 300 మంది రాజులు, రాముడికి అవసరమైతే లంకానగరానికి వెళ్ళి సాయం చేయడానికి ఇంకో 2-3 నెలల ముందే వచ్చారు. కాబట్టి వాళ్ళకేమో ఏడాది గడిచిపోయింది, వీళ్ళకి మాత్రం సరిగ్గా 1 సంవత్సరం పూర్తవుతోంది. అప్పటిదాకా వాళ్ళు గడిపారు అక్కడ. ఆ తర్వాత ఇక కిష్కింధా నగరానికి ప్రయాణం అవ్వండి అని అందరినీ పంపిస్తూ మళ్ళీ సుగ్రీవుని అంటాడు, మీరు మహాత్ములు సుగ్రీవ, సందేహం లేకుండా నీవు ధర్మస్వరూపుడి, అయినప్పటికీ ఈ హనుమంతుణ్ణి, అంగదుణ్ణి, నలుణ్ణి, నీ మేనమామ సుషేణుణ్ణి, తారుణ్ణి, అసహాయసూరుడైన కుముదుణ్ణి, ఈ నీలుణ్ణి, శతవలిని, మైందుణ్ణి, ద్విదుణ్ణి, గంధమాధనుణ్ణి, వృషభుణ్ణి, విక్రాంతుణ్ణి, జాంబవంతుణ్ణి, కేసరిని, శరభుడిని, శుంభుడిని, శంఖచూడుడిని ఎంతో ప్రేమతో చూడు. వారిని ఏనాడు బాధ పెట్టకు. నా తదనంతరం కూడా వాళ్ళు ఎప్పుడూ నీ కూడా ఉండాలి, అలా ఉండాలి వాళ్ళు ఎప్పుడూ కూడా అనగా అలాగేనన్నాడు సుగ్రీవుడు. వదలలేక రామచంద్రను వెళ్ళమంటున్నావు, నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నావు, నీ దగ్గరే ఉంటే మాకు ఆనందం, నిన్ను చూస్తూ ఉంటే ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది, నిన్ను చూడని నాడు మాకు చంద్రుడి లేని కటిక చీకటి రాత్రిలో అయిపోతుంది లోకం అంటూ తప్పనిసరి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు సుగ్రీవుడు మొదలైన వాళ్ళని వీడ్కోలు చేసి పంపాక రామచంద్రుడు విభీషణుడి దగ్గరికి పిలిచాడు. ప్రేమగా కౌగిలించుకున్నాడు. మిత్రమా మిత్రమా అన్నాడండో ఆయన, భీషణాన్ని కూడా అనలా, మిత్రుడు అని పిలిచాడు. నువ్వు ధర్మాత్ముడివి, జ్ఞానివి, ఈ విషయం నాకే కాదు లంకానగరంలో ఉన్నవారికి తెలుసు, దేవతలకి తెలుసు, ప్రపంచానికి తెలుసు, సోదరుడైన కుబేరుడికి కూడా తెలుసు, నీ సోదరుడు కుబేరుడికి తెలుసు, కాబట్టి నీకేనేం చెప్పక్కర్లా, లంకానగరానికి వెళ్ళి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి లంకా పౌరులను కూడా ధర్మ మార్గంలో నడిపించు. ఒక్కటి మాత్రం నేను చెప్పింది శాశ్వతంగా గుర్తుపెట్టుకో, రాజ్యం చేతికొచ్చాక ధనం చేతికొచ్చాక ప్రజల్లో కొంత మార్పు వస్తుంది. రాజ్యం లేనికైతే ఒక రకంగా ఉంటాడు, వచ్చాక ఒక రకంగా ఉంటారు. అది మానవ లక్షణం, రాక్షస లక్షణం, జీవుల లక్షణం. ఎంతటి రాజ్యము వచ్చినా, భోగములు వచ్చినా, రావణుని వలె అధర్మ మార్గంలో ప్రవేశించకు. ధర్మ మార్గంలో ఉన్నంతకాలం నీ వెంట నేనుంటాను, ప్రజలుంటారు, సమస్త దేవతలుంటారు. అధర్మం వైపు వెడితే ఆ తర్వాత దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతావు, ప్రజా ఆగ్రహానికి గురవుతావు, అప్పుడు నిన్ను ఏ సృష్టి రక్షించదు. మన ప్రేమ మన మైత్రి గుర్తుపెట్టుకో, దిగులొద్దు, నీవు చిరజీవివి. నా కథ భూమండలంలో ఉన్నంతకాలం నువ్వు ఉంటావు, అదృశ్య రూపంలో లంకానగరంలో తిరుగుతావు. అందుకే ఎప్పటికూడా లంకానగరంలో విభీషణుడు ఉన్నాడు, కనపడ్డు, అదృశ్యంగా ఉంటాడు. మనం అక్కడికి వెళ్ళి రామాయణం చెప్పుకుంటే ఆయన వింటాడు, సంతోషిస్తాడు. లంకానగరానికి వెళ్ళి అక్కడ ఇలాంటి కొన్ని కొన్ని కథలు వింటూ ఉంటే విభీషణుడు వచ్చి సంతోషించి మనల్ని దీవిస్తాట. అప్పుడు మన జీవితాలు చరితార్థమవుతాయి, పవిత్రమవుతాయి. ఎంతటి గొప్పవాడండి విభీషణుడు, పరమధర్మాత్ముడు కదా. రాముడికి మిత్రుడు అవడం అంటే మాటల, రాముడి కరుడికి పాత్రం అవ్వడం పక్కన పెట్టండి, రాముడు మిత్రమా అని పిలిచాడు. సుగ్రీవుడికి విభీషణుడికే కదా ఆయనకి మిత్రులయ్యి యోగం పట్టింది, గుహుడికి దక్కింది ఆ యోగం. ఇంతటి హనుమంతుడు కూడా రామదాసుడు అనుకున్నాడు, కానీ మరి విభీషణుడో సుగ్రీవుడో గుహుడో దాసులు గారట. రాముడు కౌగిలించుకుని మీరు నా మిత్రులు, మీ ముగ్గురు నాకు ఆత్మీయ మిత్రులు అన్నాడు ఆయన. అది మహాయోగం, పరమాత్మనికి మిత్రులు అవడం అంటే ఎంత యోగం అండి. కుబేరుడికి పట్టింది ఆ యోగం, శివుడికి మిత్రుడయ్యాడు. సకల లోకేశ్వరుడైన ఈశ్వరుడికి మిత్రుడయ్యాడు కుబేరుడు. ఇవి మనకి రావాలంటే మనం కూడా ధర్మాలు చెయ్యాలి. ఆ తదనంతరం రామచంద్రుడు మళ్ళీ హనుమంతుడి దగ్గరికి తీసుకున్నాడు. నాయన హనుమ, నీ మీద నాకు మహాప్రేమ, నిన్ను వదిలి ఉండలేను, కానీ తప్పదు వెళ్ళాలి అంటూ ఉండగా హనుమంతుడు రాముడి కాళ్ళు గట్టిగా పట్టేసుకుని, ప్రభువు రామచంద్ర, నాకు ఒక వరం ఇయ్యి, నాకేదో ఆయువు ఆరోగ్యము లేకపోతే పదవి ఇవ్వక్కర్లా, నాకు కావలసింది ఏమిటి, యావద్ రామ కథా వీర, యావద్ రామ కథా వీర చరిష్యతి మహీతలే, తావత్ శరీరే వత్స్యంతి ప్రాణామ మన సంశయ, భక్తిశ్చ భక్తిశ్చ నియత వీర భావో నాన్యత్ర గచ్చతు. ఆయన కోరుకున్నది భక్తిశ్చ, నీ మీద నాకు గాఢభక్తి ఉండాలి, ఆ భక్తి ఎప్పుడూ ఇంకో చోటికి వెళ్ళకూడదు. ఇవాళ రాముడంటే భక్తి, రేపొద్దున రెండు రోజులు వేక రాముడు వదిలి ఇంకో సోముడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎప్పుడూ నా నోటి నుంచి రామ అనే రెండక్షరములే రావాలి, రామభక్తే కావాలి, రాముడే నా సర్వస్వం, రాముడు లేని జీవితం నాకు అనవసరం. భూమండలములో నీ కథ జరుగుతున్నంతకాలమే నేను బతకాలి, భూమి మీద నీ కథ లేకపోతే నేను ఉండకూడదు అన్నాడు ఆయన. అదే అడిగాడు, యావత్ రామకథ వీర చరిష్యతి మహీతలే, ఎంతకాలం భూమి మీద రామకథ ప్రజలలో ప్రచారములో ఉంటుందో, ప్రజలు ఎంతకాలం రాముడి కథ చెప్పుకుంటారో తావత్ అంతకాలం శరీరే నా శరీరమునందు ప్రాణాహ ప్రాణములు వత్స్యంతి ఉంటాయి, నా సంశయ సందేహం లేదు. అంటే అర్థం ఏమిటి, రామకథ భూమి మీద లేకపోతే నేను బ్రతకను అని చెప్పాడనమాట. నేను బ్రతకాలంటే నాకు అరటిపళ్ళు అక్కర్లా, లడ్డూలు అక్కర్లేదు, రామనామమే నాకు ఆహారం. భూమి మీద రామకథ నిరంతరం జరగాలి, జరిగితే నా ప్రాణాలు నిలబడతాయి, జరగకపోతే నా ప్రాణాలు ఉండవు. అంటే రాముడు ఏమి కోరాడు ఇప్పుడు గది చెప్పండి, రాముడు ఆయన ఏం కోరాడు? ఎప్పుడు నీ రామాయణ కథ భూలోకంలో నిరంతరం పురాణ రూపంలో ప్రచారంలో ఉండాలి. నాగోల్లోనో ఉప్పల్లోనో ఇంకో డెప్పల్లోనో ఎక్కడైనా ఎక్కడో చోట రామకథ జరుగుతూనే ఉండాలి. అందుకే యావత్ ప్రపంచంలో రామకథ జరగని క్షణం లేదండి ఇప్పటి వరకు చూడండి మీరు. ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటుంది. ఒకసారి అయోధ్యలో, ఒకసారి కాశీలో, ఒకసారి ఇక్కడ, ఇంకోసారి ఇంకో చోట, అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏదో హిందూగాళ్ళు బంధుగాళ్ళు కాదు, మన నిజంగా హిందువులమే. సందేహం లేకుండా రామకథ జరిగినంతకాలం మనం హిందువులం. రాముడి ఆలయం ఉంటేనే మనం బతుకుతాం, రాముడి ఆలయం ఉంటేనే హనుమంతుడు ఉంటాడు, హనుమంతుడే లేకపోతే కలియుగం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రోజు రామస్మరణ చేయాలి. కదులుతున్నా మెదులుతున్నా జై శ్రీరామ్ అనవలసిందే. రామకథ ఏదో రకంగా ఎంతో కొంత చెప్పుకోవలసిందే. ఆ పడంగా ఇంటికెళ్ళి మీకు తోచినట్టుగా మీరు ఇంట్లో కథ చెప్పేయండి. రాముడి కథ, రాముడు గట్ల పలికిండు అన్నారంటే చాలు, ఆ ఒక్క ముక్కతోటే మనం ఆనందం పొందేసినట్టే. పూర్తిగా పద్మాకర్ గారు చెప్పినట్టుగా 2 గంటలు చెప్పక్కర్లా, 2 ముక్కలు చెప్పినా చాలు. లేదా రామ రామ అని ఉచ్చరించండి చాలు. ఇక నిత్యం నీ వృత్తాంతం నా చెవుల్లో పడాలి. నేను ఎక్కడున్నా అప్సరసలు మొదలైన వాళ్ళు నీ కీర్తి పలుకుతూ ఉంటే ఆ కీర్తి వినాలి. అనగా రామచంద్రుడు వెంటనే సింహాసనం మీద మంచి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్న హనుమంతుడిని దగ్గరకు తీసుకుని కౌగలించుకొని, నీవు చిరజీవివి అందులో సందేహము లేదు, భవిష్యత్తులో బ్రహ్మమవుతావు, నీవు కోరుకున్నట్టే వరమిస్తున్నాను, భూమండలంలో నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో రామాయణం ప్రచారంలో ఉంటుంది. అనగా ఏదో ఒక ప్రాంతంలో రామాయణంలోని ఎంతో కొంత కథ జరుగుతూనే ఉంటుంది, సప్తాహాల రూపంలో, నవాహ రూపంలో, లేక 84 రోజులు, 54 రోజులు ఇలా రామాయణ కథలు జరుగుతూ ఉంటాయి. అది జరిగినంతకాలం నువ్వు సుఖంగా ఉంటావు. ఇంకో రహస్యం చెప్పరా, భూమండలం మీద లోకములు ఉన్నంత వరకు, ప్రాణులు ఉన్నంత వరకు, జల ప్రళయం రానంత వరకు నా కథ భూమి మీద ఉండి తీరుతుంది అన్నాడు రాముడు. లోకాహి యావత్ స్థాస్యంతి తావత్ స్థాస్యతి మే కథ. ఈ భూమి మీద లోకములు ఉన్నంతకాలం, పర్వతాలు ఉన్నంతకాలం, నదులు ఉన్నంతకాలం నా కథ భూలోకంలో ఉంటుంది. ఈ కథను ఎవరూ పాడు చేయలేరు. ఇండోనేషియాలోకి వెళ్ళినా రామ అనవలసిందే, మలేషియా వెళ్ళినా రామ అనవలసిందే, సింగపూర్లోనూ రామే, భారతదేశంలోనూ రామాయే, అమెరికాలోనూ రామాయే, ఎక్కడికెళ్తే అక్కడే. అసలు అమెరికాలో ఉన్న రామ శబ్దాలు మన దగ్గర లేవండి. శాన్ రామన్ తెలుసుగా, ఒక స్థలం పేరు శాన్ రామన్. ఇలా నిరంతరం రామశబ్దం అక్కడ చాలా వాడతారు. ఇలా అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక మూల రామ రామ అంటూనే ఉంటారు. రాముడి గురించి తలుచుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అన్ని మతాల వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో రాముడి నామస్మరణ చేస్తున్నారు. మీరు చూడండి, అందరూ దుర్మార్గులు ఉంటారుగా. ఏదో కొంతమందిని పక్కన పెడితే పాపాత్మల్ని, ఎక్కువ మందిలో మంచితనం మళ్ళీ వస్తుంది రామ అంటూనే ఉన్నారు. ఈ రాముడి కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తున్నారండి. కాబట్టి నా కథ ఎప్పుడూ ఉంటుంది భూమి మీద అని పలికి మళ్ళీ చంద్రాభం ముచ్చ కంఠాత్స రాఘవ. ఒక చంద్రహారం, చంద్రుడి వలే వెలిగిపోతున్న ఒక మంచి హారం రాముడు మెడలో నుంచి తీసి ఆ హారం మళ్ళీ హనుమంతుడికి వేశాడు. హనుమంతుడికి ఎంత ఇచ్చినా ఆయనకి తరివి తీరడం లేదు. హనుమంతుడు ఆ హారం వేసుకుని ఇద్దాక అద్దాక అద్దాక వెలిగిపోయాడు. ఎప్పటికి కూడా హనుమంతుని మెడలో ఆ హారం ఉంటుంది. ఎప్పుడన్నా మీరు బదరీ పెడితే అక్కడ ధగధగ వెలుగుతున్న కోతి కనపడిందంటే అది హనుమంతుడు. ఎందుకంటే ఆ ధగధగ రాముడిచ్చిన హారముల కాంతి, అక్కడే కనపడతాడు ఎక్కువ ఆయన. ఎటువంటిదండి ఆ గంధమాదన పర్వతం? బదరీకి 3 కిలోమీటర్ల ముందు గంధమాదన పర్వతం వస్తుంది. ఇక అక్కడ ఇటువైపు ఉన్నటువంటి కారు మందాకిని మీద నుంచి, అలకనంద మీద నుంచి బ్రిడ్జి ఇటువైపుకి వస్తుందన్నమాట. అలా గంధమాదన పర్వతం దగ్గరే బ్రిడ్జి ఓ పక్కకి వెడుతుంది. అలకనందా నది మీద వేసిన బ్రిడ్జి మీద ఎక్కి అప్పుడు గంధమాదన పర్వతం పక్క నుంచి మనం బదరీ పెడతాం. ఇక అక్కడ ఆ గంధమాదన పర్వత ప్రాంగణానికి అడుగు పెట్టగానే ఎక్కడ లేని సువాసన వస్తుందండి. నేను చాలాసార్లు అనుభవించాను ఆ వాసన, అద్భుతమైన సువాసన. ఆ వాసనకి శరీరం గగుర్పాటుకు గురవుతుందన్నమాట. ఆ అద్భుతమైన వాసన పీల్చుకున్న తర్వాత రెండు మూడు రోజులు తన్మయత్వంలో గడిపోయేవాడు. ఆ పైన చాలా ఎత్తు, ఆ కొండలు ఎవరు ఎక్కలేరు, భీముళ్ళు లాంటి వాళ్ళు ఎక్కారు. హెలికాప్టర్ ఆ పైన వెళ్ళదట. అక్కడ అరటి తోట ఉంది. ఆ అరటి తోటలో రంభావనంలో హనుమంతుడు నిరంతరం కొలువై ఉంటాడు. అందుకే పూర్వం ఆయనని భజే రమ్య రంభావని నిత్యవాసం భజే చంద్రికా కొంద మందారహాసం అని స్తోత్రం చేశారు. నిరంతరము అరటి తోట మధ్యలో కొలువై ఉండి ప్రజలను అనుగ్రహించే స్వామి ఆయన. ఎదుగో వెడుతును నెక్స్ట్ ఇయర్ ఆ బదరీ ప్రాంతానికి. అటువంటిప్పుడు దైవం అనుగ్రహిస్తే ఆ స్వామి దర్శనం అవుతుంది కూడా మనకి. ఎందుకవు, ఏదో రూపంలో దర్శనమిస్తాడు ఆయన, నాకు చాలా నమ్మకం. భక్తితో ఆ ప్రాంతమునకు ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక రూపంలో ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన మనం చూస్తున్నా మళ్ళీ ఆయన ఉన్నాడా లేదా అని పిచ్చాళ్ళు అనుకుంటారు, కానీ నాకైతే అణువణువునా కనపడతాడు ఆయన. నిరంతరం చూస్తూనే ఉంటాను. ఎప్పుడు రామాయణం చెప్పినా, ఎప్పుడు రామకథ చెప్పినా నాలో మీలో ఆయన దర్శనమిస్తూనే ఉంటాడు. ఇలా అందరూ కనపడతారు మనకి. ఎందుకు కనపడండి, చూచే కళ్ళు ఉండాలి. హనుమంతుడు మహాత్ముడు, అందుకే రామచంద్ర ప్రభు యొక్క దివ్యానుగ్రహం పొందగలిగాడు. ఆ హారం మెడలో వేసుకున్నాడు. దుఃఖంతో వదలలేక వదలలేక రాముడిని వదిలిపోయారు. అంటే సీతాదేవిని విడిచిపెట్టే సమయానికి హనుమంతుడు లేడు అయోధ్యలో. హనుమంతుడు ఉంటే సీతను విడిచిపెట్టలేడు ఆయన. కానీ సీతను విడిచిపెట్టి తీరాలి, అది ఎవరు ఆపలేరు. అది ఆపడం అసంభవం. దానికి గల కారణం ఏమిటో మనమే చెప్పుకుంటాం ముందు ముందు. అందుకని ఏది ఎలా జరగాలో జరగాలి. రామావతారం పరిసమాప్తి అవ్వాలి తప్పదు. ఈ విధంగా అందరినీ పంపించాడు ఆయన. అందరినీ పంపించేసిన తర్వాత తీరా ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే మధ్యాహ్న సమయంలో సోదరులతో పాటు రామచంద్రుడు తన భవనం చేసి వెళ్ళబోతూ ఉండగా ఓ సన్నని మధుర ధ్వని వినపడింది. అంటే ఏం కనపడదు, మాటలు వినపడుతున్నాయి. వస్తువు కనపడలా, కానీ మాటలు వినపడ్డాయి. ఏమని వినపడ్డాయి ఆ మాటలు? మహాత్మా, నేను అదృశ్య రూపంలో ఉన్న పుష్పక విమానాన్ని ఇప్పుడు ఎవరికీ కనబడను. నీవు అయోధ్యకి రాగానే పట్టాభిషేక సమయానికి అక్కడికి దిగ్గానే తిరిగి నన్ను కుబేరుడి దగ్గరికి వెళ్ళమని పంపేశావు. దాంతో నేను కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ పుష్పకాన్ని నేను కనపడను, కానీ మాట్లాడగలను. నేను ఈ పుష్పక విమానానికి ఒక అధిష్టాన దేవతని. అద్భుతమైనది ఈ దివ్య విమానం. నా పేరే పుష్పకం చెప్పేసింది. విద్ధి మాం పుష్పకం ప్రభో, తవ శాసనమాజ్ఞాయ గతోస్మి భవనం ప్రతి ఉపస్థాతు నరశ్రేష్ట సచివాం ప్రత్యభాషత. నీవు నన్ను కుబేరుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోమన్నావు, ఎందుకంటే నేను కుబేరుడి విమానాన్ని గనక నీవు చెప్పినట్టే నేను కుబేరుడి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాయన పుష్పకమా, పరమాత్ముడే రాముడు, మహాత్ముడు ఆయన. ఈ ప్రపంచంలో పరమ అధార్మికుడైన నీచుడైన క్షుద్రుడైన రావణుణ్ణి వధించి లోకంలో దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేసి ధర్మ సంస్థాపన చేసిన ప్రభు ఆయన. ఆయన లేకపోతే నువ్వు నా దగ్గరికి రావు, నీచుడి చేతిలో పడ్డావు. కాబట్టి వాడు మనల్ని అందరినీ కాపాడి మన వస్తువులు మనకి తిరిగి దక్కేలా చేసిన రామచంద్రుడికి మనం సేవ చేయాలి. నిజం చెప్పాలంటే రావణుడు చావకపోతే నీకు బంధ విముక్తి ఉండదు కనుక ఇప్పుడు నువ్వు ఎవరికి యజమానివి? నీకు యజమాని ఎవరు అంటే రాముడే. నిజమునకు యజమాని నీకు రాముడే, నాకు రాముడే. కాబట్టి రామచంద్రుడు భూలోకంలో అవతారంతో ఉన్నంతకాలం, అవతార సమాప్తి చెయ్యనంత వరకు నీవు ఈరోజు నుంచి నా ఆజ్ఞగా రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన పనులు చెయ్యి. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళు, వెళ్ళు. ఆయన సేవ చేయటమే నాకు పరమ వాంఛ, ఇష్టం అన్నాడు. నేను మా యజమాని ఆజ్ఞని కాదనకూడదు, అందుకే పరుగు పరుగుని నీ దగ్గరకు వచ్చాను. కుబేరుడి శాసనం శిరోధార్యం కనుక ఇక్కడికి వచ్చాను. నీవు పిలవనంత వరకు నేను అదృశ్యంగా ఉంటాను, నువ్వు కనపడమంటే కనపడతాను, నీ పక్కనే ఉన్నాను. కాబట్టి నీ ఆజ్ఞని శిరసావహిస్తూ నీకు సేవ చేస్తాను. ఏమని ఆజ్ఞాపిస్తావనగా రాముడు చిరునవ్వు నవ్వి ఒక్కసారి కనబడు అన్నాడు. వెంటనే అప్పుడు విమానం కనపడింది. దాన్ని ప్రేమగా నిమిరి, ఓ విమాన శ్రేష్టమా పుష్పకమా, కుబేరుడు పంపగా వచ్చావు గనక నిన్ను స్వీకరించడం దోషం కాదు. ప్రస్తుతం నేను నిన్ను పూజిస్తాను, ఎందుకంటే నువ్వు నాకు చాలా సేవ చేసావు. వాహనం మనకి సేవ చేస్తుంది కనుక వాహనం కూడా దేవుడ. అందుకనే వాహనాన్ని పూజించాలి. ఇది శాస్త్ర నియమం. కొత్తగా కారు కొంటే కారు ఎందుకు పూజిస్తున్నాం మనం? ఆ కారు మనకి సేవ చేయబోతోంది, అదొక దైవస్వరూపం, అందుకే పూజించాలి. ఇది రాముడి దగ్గర మనం నేర్చుకోవాలి. అందుకే రామచంద్రుడు పుష్పకాన్ని దగ్గరికి పిలిచి పుష్పాలతో, ధూపదీపాలతో, నైవేద్యంతో అన్నిటితో పూజించాట. చూడండి ఇందులో రాశాడు లాజైస్ చైవ అంటే పేలాలతో పూజించాడు, తథా పుష్పై పువ్వులతో పూజించాడు, ధూపైస్ చైవ ధూపంతో పూజించాడు, సుగంధ ద్రవ్యాలతో పూజించాడు. పూజయత్వ మహాబాహు రాఘవ పుష్పకం తదా, రామచంద్రుడంతటి వాడు పుష్పక విమానాన్ని పూజించి నువ్వు నీకు తోచిన చోటుకు వెళ్ళిపోయి అదృశ్యంగా ఉండు, ఇక్కడుంటే నేను నిన్ను భరించలేను, నాకు నీతో ఎప్పుడు అవసరమైతే అప్పుడు రా, ఎందుకంటే మాకు పార్కింగ్ సమస్య ఉంది, అందుకని పార్కింగ్ సమస్య లేకుండా నీకు తోచిన చోటుకి పో, పిలవగానే తక్షణం వచ్చి ఆకాశంలో నిలబడు, నేను నిన్ను ఉపయోగించుకుంటాను, వెళ్ళిరా అనగానే అంతకంటే అదృష్టమా, నా పార్కింగ్ వ్యవహారం నేనే చూసుకుంటాను అని పుష్పకం అదృశ్యమైపోయింది. పుష్పకానికి ఆకాశంలో ఉండే అవకాశం ఉంది, దాని మీద నుంచి మామూలు విమానాలు వెళ్ళినా దాన్ని ఢీ కొట్టవు, ఎందుకంటే అది అదృశ్య రూపంలో దేనికి తగలకుండా ఉంటుంది, గాలిలో గాలిలో కలిసిపోతుందట అది. ఈ విధంగా పుష్పకం వెళ్ళిపోగానే భరతుడు వచ్చి ముందుగా, అక్కడ లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ముగ్గురు ఉన్నారు, ఈ సంభాషణ విన్నారు, పుష్పకాన్ని చూచారు, వెంటనే భరతుడు వచ్చి అన్నగారి పాదాలకు నమస్కరించి చేతులు జోడించి మహాత్మా ఎన్నెన్ని విచిత్రాలు చూస్తున్నాను నేను, విమానాలు కూడా మాట్లాడుతున్నాయి, విమానాలు నీకు సేవ చేస్తున్నాయి, పక్షులు సేవ చేస్తున్నాయి, చెట్లు మాట్లాడుతున్నాయి నీతో, ఆహా ఇటువంటి నీలాంటి మహానుభావుడి దగ్గర ఉంటే అజీర్ణ వ్యాధి ఉంటుందా, మృత్యు ఉంటుందా, రోగం ఉంటుందా, అమానుష సత్వం కలిగిన వాడి, నాకు అర్థమైంది నువ్వు సామాన్యుడివి కాదని. ఏదో మేము అప్పుడప్పుడు మా అన్నయ్య అనుకుంటాం, పక్కనున్నప్పుడు విలువ తెలియదు కదండి, దూరంగా ఉన్నప్పుడు విలువ తెలుస్తుంది కానీ పక్కనున్నప్పుడు ఎంతసేపు ఏమనిపిస్తుంది? మన ఇంట్లో వాళ్ళైతే ఒక్కొక్కడు మా గురువు గారు, లేదా మా నాన్నగారు, లేదా మా మామగారు, లేదా మా మిత్రుడు, మా బంధువు అనిపిస్తుంది. దూరంగా ఉన్నప్పుడు రేపు లేనప్పుడు అయ్యయ్యో ఆ రోజుల్లో ఇంతటి మహాత్ముడిని దూరం చేసుకున్నామని బాధపడతారు. అదే మేము అదే బాధపడతాం, ఇప్పుడు మా నాన్నగారు లేరు కదా, ఆయన ఎంతో తపస్యాలని తెలుసు, అయినా కాలాన్ని దాటలేం కనుక ఆయన వెళ్ళిపోతే ఆయన ఆపలేము, కానీ పాతవి గుర్తుకొస్తాయన్నమాట, ఆ రోజు ఇలా మాట్లాడారు ఆయన అన్నట్టు అవుతోంది, ఆయన చెప్పింది చెప్పినట్టు అవుతోంది. అటువంటి ఋషీశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోతున్నామే అని బాధ కలుగుతుందన్నమాట. ఎంత బాధ కలిగినా ఇప్పుడు ఏం చేయలేము మనం, కాలం వెనక్కి రాదు, అందుకే ఉన్న రోజుల్లో సద్వినియోగం చేసుకోవాలి అని భరతుడు గౌరవించి రాముడికి నమస్కరించి, నీవు రాజ్య పరిపాలనకి రాగానే ఆరోగ్య ప్రసవానార్యో వపుష్మంతో హి మానవా, మానవులలో రోగములంటూ లేవు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరిలోనూ హర్షశ్చ సంతోషం కనపడుతున్నది. కాలే వర్షతి పర్జన్యః, మేఘములు సకాలములో వర్షములు కురిపిస్తున్నాయి, ఆ వర్షం కూడాట అమృతం పయ, అమృతం వంటి నీళ్లు కురిపిస్తున్నాయి. వర్షాకాలంలో మేఘాలు వర్షాలు కురుస్తాయి, వడగళ్ళ వాన, కొన్ని చోట్ల ఈ మధ్యనేమో పెట్రోల్ వాన, దరిద్ర యాసిడ్స్ కూడా పడుతున్నాయట. మన ప్రభువులు మహానుభావులు, అందువల్ల అతలాకుతలమైపోయి వీధులు ములిగిపోయి చచ్చిపోతున్నాం. కానీ రామచంద్ర ప్రభువు పరిపాలన చేస్తున్నప్పుడు అమృత వర్షం కురిసేది, చల్లగాలి వీచేది, సుఖముగా జీవించడం మొదలెట్టారు ప్రజలంతా. రామా ఇది నీ ప్రభావం అని భరతుడు పొగిడితే రాముడు చిరునవ్వు నవ్వి సంతోషించినట్టు కనపడతాడు. ఆయన వీటన్నిటికీ అతీతుడు.